ಶ್ರೀ ವಿಷ್ಣು ರೂಪಾಯ ನಮಃ ಶಿವಾಯ ಶ್ರೀ ವಿಷ್ಣು ರೂಪಾಯ ನಮಃ ಶಿವಾಯ ನಮೋ ಮಹದ್ಭ್ಯೋ ಋಷಿಭ್ಯೋ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಜಗದ್ಗುರು ಮಯಮೈನ ಸಭಾ ಸದಸ್ಸಕ್ಕೆ ಸವನಿಗೆ ನಮಸ್ಸುಲು ಸಮರ್ಪಣೆ ಚೇಸ್ಕುಂಟು, ಏದೈತೆ ಆತ್ಮಜ್ಞಾನ ಸ್ವರೂಪಮುಂದೋ ಅದಿ ಪ್ರಕಾಶಿಂಚಡಂ ಚೇತನೇ ಇವನ್ನೀ ದಾನಿನಿ ಅನುಸರಿಸಿ ಪ್ರಕಾಶಿಸ್ತುನ್ನಾಯಿ. ಆತ್ಮ ಚೈತನ್ಯಾನ್ನ ಅನುಸರಿಸಿ ಇವಿ ಪ್ರಕಾಶಿಸ್ತುನ್ನಾಯಿ. ಅಂದಿಗೆ ತಮೇವ ಭಾಂತಂ ಅನುಭಾತಿ ಸರ್ವಂ, ದಾನ್ ಅನುಸರಿಸಿ ಇವನ್ನೀ ಪ್ರಕಾಶಿಸ್ತುನ್ನಾಯಿ ಅನ್ನ ಚಕ್ಕಗಾ ವಿವರಿಸಿಸಾಡು. ಇಕ್ಕಡ ಎಂತ ಸೂರ್ಯುಡವನೇಯಂಡಿ, ಎಂತ ಚಂದ್ರುಡವನೇಯಂಡಿ, మనలో ఉన్నటువంటి చిత్ప్రకాశమే లేకపోతే ఆ సూర్యుడు చంద్రుడు మనకు కనిపిస్తాడా? ఎంత సూర్యుడైనా చంద్రుడైనా మన లోపల ఉన్నవాడు లేకపోతే వాడు కూడా కనిపించడు. ఎన్ని ప్రకాశములైనా మనకు గోచరించడు. కాదండి, ఆయన కనపడడానికి కారణం కన్ను, అది కూడా పొరపాటే. ఈ కన్ను నుంచి నువ్వు చూడడానికి కారణం ఏంటి? మళ్ళీ వెళ్ళి అక్కడికి మళ్ళీ మనకి శంకరులు చెప్పిన ఏకశ్లోకీయే గుర్తుకొస్తుంది. కింజ్యోతిస్తవ భానుమాహని అదే గుర్తొస్తున్నది. పగటి పూట నీవు వస్తువుల్ని చూడ్డానికి ఏది ఆధారమైంది అని ప్రశ్నించాడు. సూర్యుడు ఆధారమైంది. మరి రాత్రిపూట ఏది ఆధారమైందంటే చంద్రుడు లేదా సూర్యుడు వల్ల వచ్చినటువంటి దీపములు, ఇవన్నీ ఆధారములయ్యే. బాగానే ఉంది. అయితే కేవలం జ్యోతితోనే మనం వస్తువులు చూస్తున్నామా? ఇక్కడ మనకి చాలా రహస్యములు వేదముల్లో వ్యాఖ్యానించబడతాయండి. జ్యోతితోనే వస్తువు చూడంట. చూడండి, ఒక్కసారి కరెంటు పోతే మాటలు వినిపిస్తాయి. జాగ్రత్త జాగ్రత్త, ఇక్కడ నేనున్నాను, నన్ను తగలగలవు అని. అప్పుడు మన శబ్దం ద్వారా అటు వెళ్ళం. అంటే అక్కడ వస్తువు ఉందన్న విషయం వెలుగే కాక శబ్దం కూడా చెప్తాను. కనుక వస్తువును పోల్చుకోవడంలో వెలుగుకి ఎంత ప్రాధాన్యం ఉన్నదో శబ్దానికి అంత ప్రాధాన్యం ఉన్నది. అందుకే శబ్దభేదీ విద్యలో మనకి శుభ్రం కళ్ళు కట్టేసి ఎక్కడ శబ్దం ఉందో అక్కడ కొట్టగలుగుతున్నాడు. అంటే వస్తువును పోల్చుకోవడం శబ్దం కూడా ఉన్నది. కనుక చైతన్యం అనేది శబ్దంగా కానీ దృశ్యంగా కానీ ఏ విధంగా భాషించినా దాన్ని మనం పోల్చగలిగే విధంగా మన ఇంద్రియములు ఏర్పాటు చేయబడ్డాయి. కనుక ఇవన్నీ పోల్చుకోవడం అనేది దేనివల్ల జరుగుతుంది? బయట వెలుగు వల్ల. అంటే బయట వెలుగు ఉందే సరే, కానీ అంధుడివైతే ఏం చేస్తున్నావు? నీ లోపల నేత్రములు అనేది ఉండడం వల్లే కదా ఏదైనా అని ఇక్కడ మళ్ళీ చెప్పాడు. సరే, నేత్రములు ఉన్నాయి అంటే నేత్రములు ప్రకాశిస్తున్నాయి. నేత్రం మాత్రం దేనివల్ల ప్రకాశిస్తుంది? అది వెంటనే ప్రశ్నించాడు. మన కళ్ళు అక్కడే ఉన్నాయండి, చెవులు అక్కడే ఉన్నాయి, కానీ ఏవి వెళ్ళలేదండి లోపలికి. నేను ఎదురుగా ఉన్నాను చూడలేదా అంటే ఏదో ఆలోచిస్తున్నానండి. అంటే ఆ నేత్రములకు కూడా ప్రకాశమైనది బుద్ధి, నిజమే. కానీ బుద్ధి మాత్రం ఎప్పుడు బుద్ధిగా ఉంటుందా? ఈ బుద్ధి కూడా జడమే, ఇది బాగా చూసుకోండి. ఒక్కొక్కటి ఎలిమినేషన్ ప్రాసెస్లోకి మనం వెళ్ళాలి ఇక్కడ. ఎందుకంటే చైతన్యాన్ని తేల్చి చెప్పడానికి ఏది నువ్వు చైతన్యం అనుకుంటున్నావో అది చైతన్యం అవునా కాదా, ఇది బాగా ఆలోచించుకోండి. ఏది చైతన్యమో మనం తేల్చదలుచుకున్నాం. ఇప్పుడు చైతన్యమే ఆత్మ అని చెప్పదలుచుకున్నాం. అయితే చైతన్యమే ఆత్మ అయినప్పుడు నువ్వు చేతనా వస్తువులు ఏమనుకుంటున్నావో ఒక్కొక్కటి వెళ్ళి అప్పుడు తేలిపోతుంది ఇక్కడ. దానికి ఏకశ్లోకీతో అనుసంధానించి మనం ఇక్కడ చెప్పుకుందాం. మొట్టమొదటిగా దేహము చైతన్యవంతము అని అనుకుంటున్నాం. దేహం చైతన్యవంతం కనుక ఇంద్రియములు అన్నిటికంటే గొప్పవి. ఇంద్రియములు గొప్పవే, కానీ ఇంద్రియముల కంటే గొప్ప ఒకటి ఉన్నాయి. అవేమిటి? కన్ను గొప్పదే. కన్ను గొప్పతనం ఎదురుగా దృశ్య పదార్థం వల్ల తెలుస్తుంది. అలాగే మన శరీర ఇంద్రియముల యొక్క పటుత్వం అంతా కూడా ఇంద్రియ అర్థముల వల్ల తెలుస్తుంది. కానీ కొంతమంది ఏమన్నారంటే ఇంద్రియేభ్య పర అర్థాహ, ఇంద్రియముల కంటే గొప్ప ఇంద్రియ అర్థములని. ఇంకో రకంగా మళ్ళీ ఆలోచిస్తే బయట ఇంద్రియార్థములు ఎన్నో ఉన్నాయి. ఎన్నున్న లాభం ఏంటి ఇంద్రియాలు లేకపోతే? అందమైన దృశ్యం అండి అంటే అవునేమో అంటాడు వాడు. ఎవడు గుడ్డివాడు, వాడు కనపడదు కనుక వాడు చూడగలిగితే ఆహా అని అంటున్నాడు. కనుక ఇంద్రియార్థముల కంటే ఇంద్రియములు గొప్పగా అనిపించాయి కదా. ఎందుకంటే మన వైపు వస్తే దగ్గరికి వెళ్ళగలమేమో అని ప్రయత్నం. కనుక ఇటు వద్దాం, ఇంద్రియములు గొప్పవన్నాం. ఇంద్రియములు గొప్పవే, ఇప్పుడే తేల్చేశాం ఇంద్రియాలు గొప్పవని. కానీ ఇంద్రియముల యందు మనస్సు ప్రసరిస్తేనే కదండి దేన్నైనా పట్టుకోగలిగింది. అయితే ఇంద్రియాల యందు మనస్సు ప్రసరించాలి అంటే మనస్సు ఎవడికి లేదండి. గుడ్డివాడికి కూడా చూడాలని ఉంటుంది మనస్సు, అది కంటిదాకా వెళ్ళాలని ప్రయత్నిస్తుంది. కానీ అవదే. ఎందువల్ల అంటే వాడికి ఆ కంటి యందు చూసే శక్తినిచ్చే ప్రాణనాడి పనిచేయట్లేదు. కనుక ఇంద్రియాల కంటే గొప్ప ప్రాణనాడి, ప్రాణములు గొప్పవి. ఆ నాడులు యందు ప్రాణములు ప్రసరిస్తేనే ఇవన్నీ పనిచేస్తున్నాయి. కనుక ఇంద్రియభ్య పర ఏవి గొప్పవంటే ప్రాణములు. ఇది ప్రాణములు ఉన్నాయి నిజమే, కానీ ప్రాణనాడుల్ని ప్రేరేపించేది ఏది? అంతఃకరణ చైతన్యం. అక్కడికి వచ్చేసింది. ఇది మనస్సు అనండి, బుద్ధి అనండి, ఏదవండి, కనుక ప్రాణముల కంటే గొప్పవైపోయే అంతఃకరణం మనస్సు. అయితే మనస్సు గొప్పది అని తీర్మానించి కూర్చుంటే ఈ మనస్సు కూడా చైతన్యం కాదు, ఇంద్రియాలు చైతన్యం కాదని తేలిపోయింది. ఎందుకంటే ఇంద్రియాల్లో ప్రాణశక్తి ప్రసరించకపోతే ఇంద్రియాలు చైతన్యమే కాదు. చెయ్యి పనిచేయని వాళ్ళు, కాళ్ళు పనిచేయని వాళ్ళు ఇలా కనిపిస్తూ ఉన్నారు. కనుక ఇంద్రియములు స్వయంగా చైతన్యవంతములు కావు, ప్రాణశక్తి నుండి ప్రసరిస్తేనే అవి వెళుతూ ఉన్నాయి. ఇది మనకి తెలిసింది. అయితే ఇంద్రియార్థములు అంటే మరొక అర్థం ఏంటంటే కేవలం ఇంద్రియాలు ఉంటే పనికిరాదు. ఆ ఇంద్రియములు ఉండే అందు ఉండేటువంటి దృశ్యశక్తి, శబ్దశక్తి, వీటిని కూడా మనం భావించాలి. శబ్దస్పర్శ రూప రసగంధములు ఇవి ఇంద్రియార్థములు. అవి ఇంద్రియముల కంటే గొప్పవి ఈ శబ్దస్పర్శ రూప రసగంధములు అనేటువంటివి చెప్పబడుతున్నాయి. ఆ తర్వాత మనం వచ్చేటప్పటికి ప్రాణములు గొప్పవి. పోనీ ప్రాణములు చైతన్యవంతములు అంటే బుద్ధి ప్రేరేపించకపోతే ప్రాణాలే వెళ్ళట్లేదు. పోనీ బుద్ధి చైతన్య పదార్థము అని అంటే నిద్దట్లో ఏమైంది బుద్ధి? మరి కలలు కంటుందంటే పోనీ కలలు కంటున్నప్పుడు కూడా ఉన్నది, గాఢ నిద్రలో ఏమైంది బుద్ధి? లేదా లేదు, అక్కడ అక్కడ బుద్ధి యాక్టివ్లో లేదు, చేతనత్వంలో లేదు. కనుక బుద్ధికి కూడా స్వయం చేతనత్వం లేదు, దానికి స్వయం చేతనత్వం లేదు. బుద్ధిని కూడా చేతనత్వం చేసేది ఒక వెనకాలంది, దానికి ఎవరు చేతనత్వం అండి? దానికి ఎవరు చేతనత్వం కాదు. దాన్ని అనుసరించి ఇవన్నీ చేతనత్వాన్ని పొందుతున్నాయి. అందుకే తమేవ భాంతం అనుభాతి సర్వం, అది తనంత తాను భాషిస్తూ ఉన్నది, దాన్ని అనుసరించి ఇవన్నీ భాషిస్తూ ఉన్నాయి. దాన్ని భాషింపజేయడానికి ఏ వస్తువుల యొక్క సహకారం అక్కర్లేదు. న తత్ర సూర్యోభాతి న చంద్ర తారకం నేమా విద్యతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి. అది ముండకోపనిషత్తు చెప్తున్నమాట. అర్థమవుతున్నది కదా? ఏం కష్టం లేదు, ఏకాగ్రంగా ఉంటే వెళ్ళిపోతుంది. ఇది ఇంద్రియములు చెప్పాం, ఇంద్రియార్థములైన శబ్దస్పర్శ రూప గంధాలు చెప్పాం, వాటిని ప్రసరింపజేసే ప్రాణములు చెప్పాం, దాన్ని ప్రేరేపించే బుద్ధి చెప్పాం. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి తేలిపోయి ఇది జడం, ఇది జడం, ఇది జడం అని తేలిపోయింది. దీని పైన ఉన్నాడే వాడు, అసలైన చైతన్యం. వాడు ఉండడం వల్లే ఇవన్నీ మొత్తం పనిచేస్తూ ఉన్నాయట. ఆయన అనుసరించి ఇవన్నీ పనిచేస్తున్నాయి. కానీ పనిచేసిందంతా ఆయన కాడు, మళ్ళీ ఈ పనిచేసిందంతా ఆయన కాడు, ఆయన వల్లనే ఇవన్నీ పనిచేస్తున్నాయట. దీని గురించే శంకరుల వారు మనం బోధింపజేయడానికి ఎన్ని రకాల ఉపమానాలు వాడారో తర్వాత తర్వాత మనకు అర్థమైపోతుంది. తర్వాత శ్లోకంలో అదే తేల్చి చూపించేస్తారు. ఇవేవి ఆయన వల్ల పనిచేస్తున్నాయి కానీ, ఎందుకంటే ఆయన వల్ల యాక్టివ్ అయినటువంటి బుద్ధి ఉన్నదే ఆ మనస్సు అనేది, ఆ అంతఃకరణ చైతన్యం ఇంద్రియాలకు వచ్చి అంటుకుంది, దాని నుంచి ప్రపంచానికి వచ్చి అంటుకుంది. కనుక దానికి వెనకాల ఉన్న దాన్ని చూడకుండా ఈ ముందున్న దీన్ని మొత్తం చూస్తున్నది. దీన్ని బహిర్ముఖత్వం అంటారు. ఈ బహిర్ముఖత్వం వల్ల దీనితో తన్మయం అయిపోయింది కనుక నీకు అసలు ఏదో చూడవయ్యా, అసలు ఏదో చూడమంటే చూడదు. ఎప్పుడు వెనక్కి తిరిగితే కదా చూడటానికి, వెనక్కి తిరిగి చూడలేదు. ఆ వెనక్కి తిరిగి చూస్తూ ఓహో దానివల్ల నేను వెలుగుతున్నాను, దానివల్ల నేను వెలగడం ఏంటి, అదే నేను అప్పుడు తెలుసుకుంటాడు. ఆ స్థితికి తీసుకెళ్ళడానికి గురుగారు ప్రయత్నిస్తున్నారు ఇక్కడ. కనుక మనస్సు కూడా జడమని తేల్చి పారేశారు. కనుక దీనికి కూడా ఆధారమైనటువంటిది, ఎందుకంటే కోమలో ఉన్నాడు కూడా కానీ ఏదో ఉంది వాళ్ళు. ఏమిటది? మనస్సు అప్పుడు పని చేయట్లేదు. కనుక ఈ దేహంతో పోతే మనస్సు కూడా పోతూ ఉన్నది. మనస్సు వచ్చే జన్మల్లోకి రాదు, ఇది మనస్సు కూడా పోతూ ఉన్నది. మరి ఏమిటంటే ఈ మనస్సుతో దేహంతో ప్రాణంతో నువ్వు ఏవేవైతే చేసావో వీటి వాసనలన్నీ తీసుకునే మరో దేహం ఉందండి. అది ఆ వాసనలు తీసుకునే దేహం ఏదుందో అది కారణ దేహం అనేది. కనిపిస్తుందా అండి అంటే మనసు మాత్రం కనిపిస్తుందా? కానీ లేదంటావా? ఎందుకంటే మనస్సు కనిపించదు, అనిపిస్తుంది. అది అనిపిస్తుంది, దేహంతో ఉన్నప్పుడు ఎంతసేపు అనిపిస్తుంది. కనుక మనస్సు లేదని ఎవడూ అనలేడు, మనసు ఉన్నవాడు ఎవడో మాట అనలేడు, మనసు లేదని అంతకన్నా అనలేడు. ప్రాణాలు మాత్రం కనిపిస్తున్నాయా? కనిపించట్లేదని ప్రాణాలు లేదని ఎవడైనా అంటాడా? ప్రాణం ఉన్నవాడు ఎవడో మాట అనడు. ప్రాణం అంటే చేష్ట, ఇంద్రియముల చేష్ట బట్టి ప్రాణాన్ని గుర్తిస్తున్నావు, ఈ ప్రాణాలని యొక్క ప్రేరణ బట్టి మనస్సును గుర్తిస్తున్నావు. దీన్ని కూడా ప్రేరేపించేదాన్ని గుర్తించావా? దానికి అంతర్ముఖత్వమే, దానినే ధియోయోన ప్రచోదయాత్ అనే మాటలో చెప్తున్నారు. చెట్ట చివరికి అందులో చెప్పబడ్డ భర్గ తేజస్సు కూడా ఆత్మ చైతన్యమే, అది దాని యొక్క ఆంతర్యం. అందుకు ఏది ఆత్మ ఏది చేతన అనే దాని మీద ఇంత చర్చ చేసి సులభంగా అర్థమైపోయేటట్లుగా చెప్పారు గురుగారు. అర్థమైపోయేటట్లుగా అట్లుగానే ఇది, కానీ అర్థం అవ్వడం ఉన్నదే, అది ఎవడి సాధన మళ్ళీ చేయాలి. పుస్తకం చదివితే తెలిసిపోతే అంత ఈజీ అండి, లెక్కే అర్థం కాదే పుస్తకం చదివితే. వాళ్లే వైద్యం పుస్తకం వేసి ఇది చదివి సొంత వైద్యం చేసుకోవద్దు అంటాడు మనకి. దానికే సొంత వైద్యం కూడదే, ఎంత సాధన అవసరం. తజ్ఞాని అయిన వాడిని ఆశ్రయించడం భౌతికమైన విజ్ఞానానికి అవసరమైనప్పుడు ఇంకా ఆధ్యాత్మిక విజ్ఞానానికి ఎంత సాధన అవసరం. కనుక ఇవి మనకి ఒక నిరంతర విచారణకి పనిచేసే శ్రవణం మాత్రమే, కానీ శ్రవణమే సిద్ధి కాదు, శ్రవణం మాత్రమే సాధన కాదు. ఇవన్నీ కూడా జాగ్రత్తగా తెరిచి ఆలోచిస్తే గురువు గారు ఎంత మతించి వేద హృదయాన్ని తీసుకొచ్చి మనకి ఇంత స్పష్టంగా చెప్పేశారు. కానీ గురువు గారి కాలానికి ఆత్మ ఇది ఆత్మ అది అని తేల్చడానికి నానాయాతనలు పడుతూ ఉండేవారు. అవి రకరకములైన తర్కములు చేస్తూ ఉండేవారు. ఆ తర్కాలు ఉండేవి, వాటన్నిటి ఖండించారు మహానుభావులు వచ్చి. అది వైదికంగా వచ్చినటువంటి అవైదికం, అంటే వైదికమే అనే భ్రాంతితో ఆత్మతత్వ నిర్ధారణలో కొందరు భ్రాంతి పడి కొన్ని సిద్ధాంతాలు చేశారు. ఇక అవైదిక తత్వాలు ఎలాగూ ఉన్నాయి. ఈ అవైదికములైన నాస్తిక తత్వములు, ఆస్తికమైనటువంటి వైదికముల్లో ఏర్పడ్డే శాఖలు కూడా అసలైన పరమాత్మ తత్వాన్ని ప్రతిపాదించలేకపోయి కారణం పొరపాటు పడ్డం, ఒక్కొక్కడు ఒక్కొక్క దగ్గర ఆగిపోయారు, అందువల్ల వచ్చిన బాధ. అయితే వాళ్ళు చెప్పింది అబద్ధమా అంటే నిజమే. ఎంత మేరకు నిజము అంటే పాక్షిక సత్యములు, అవన్నీ కూడా పాక్షిక సత్యములు, పార్షియల్. అది అబద్ధం అనడానికి ఏం లేదు. ఇందాక మనం చెప్పినట్టు ఏమండి, ఆ కుండ రంధ్రంలో వెలుగుంది, అబద్ధమా? అలాగే నా కిటికీలో ఆకాశం ఉంది, అబద్ధమా? ఏం అబద్ధం కాదు, అక్కడే ఉండి చూసేవాడికి అదే ఆకాశం. ఎప్పుడు బయటకు వచ్చి ఆకాశం అనేది ఒకటి ఉందని స్పృహ కూడా లేక, పోనీ దాని నుంచి బయటకు చూపు ప్రసరించలేక అక్కడే కూర్చుని అదే ప్రపంచం అనుకునేవాడికి అదే ఆకాశం. కనుక వాడి స్థాయి నుంచి వాడు నిర్వచనాలు ఇచ్చుకుంటూ వచ్చారు. అలా ఇచ్చిన వాళ్ళు వేటి వేటిని ఆత్మని భ్రమించారో ఇక్కడ చెప్తున్నారు. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుహు. ఇక్కడ మీరు పరిశీలించితే ఇదంతా కూడా ఎలిమినేషన్ ప్రాసెస్. ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే నా ఇతి నా ఇతి నా ఇతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదని అనాత్మవిషయాలని తోసేసి ఆత్మవిషయాన్ని తేల్చడం. అంటే పొట్టంతా ఊదేసి గింజని తీయడం లాంటిది, అంత చక్కగా తేల్చి చూపిస్తున్నాను. అయితే పొట్టునే గింజనుకున్న వాళ్ళు, నివురునే నిప్పు అనుకున్న వాళ్ళు కొందరు ఉంటారు. నివురు ఊదితే నిప్పు తెలిసింది, అయితే నివురు నిప్పు వల్లే వచ్చింది కదా. కనుక మాయ మాత్రం ఆయన వల్ల రాలేదా? మాయ కూడా ఆయన వల్లే వచ్చిందట. ఒక మహానుభావుడు అంటాడు, అజ్ఞానం మాత్రం ఎందువల్ల వచ్చిందట, ఆయన వల్లే వచ్చిందట. ఆయన లేకపోతే అజ్ఞానం మాత్రం ఎక్కడ వచ్చింది? నిన్న మనం చెప్పుకున్నాం, తాడంటూ ఒకటి ఉండడం వల్లే కదా పాముని భ్రమపడ్డాం అని అర్థం. భ్రమ నీ దోషమైనా తాడుకి అంటగట్టావు, భ్రమ నీ దోషమైనా తాడుకి అంటగట్టావు. ఎందుకు అంటగట్టావు? అక్కడ తాడుంది కనుక అని అనగలుగుతున్నాం. నిజమే, ఏ పరిధులు లేనటువంటి పరమాత్మ యందు పరిమితమైన జగత్తు నువ్వు చూస్తున్నావంటే ఆయన ఉండడం వల్లే. కానీ పరిమితిగా చూడగలిగే మాయాదోషాన్ని నువ్వు కూడా ఒప్పుకోవాలి కదా. ఇది మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ మాయాదోషాన్ని తొలగించడానికి గురువుగారు ఎంత వివరిస్తున్నారంటే, ఒక్కొక్కరు ఒక్కొక్కడు అనుకుంటారయ్యా, దేహం ప్రాణం అపి ఇంద్రియానపి చలాం బుద్ధించ శూన్యం విదుహు. ఆ రోజుల్లో ఎన్ని రకాల వాదనలు ఉన్నాయో చెప్పారు. ఆ రోజుల్లో అంటే ఈ రోజుల్లో కూడా, ఈ రోజుల్లో ఇంకా భయంకరమైన వాదనలు పెరుగుతుంటాయి. ఈ కలిగాడి ప్రమాదమే అంతేనండి. కలిగాడంటేనే వేరు చేసేవాడు, కలిగాడు అందరినీ వేరు చేస్తాడు, ఎవరిని కలిసి ఉండనివ్వడు. ఇది మామూలుగా లౌకికంగా మనం చూసినప్పటికీ కూడా కుటుంబ వ్యవస్థ చీలిపోయింది. కలి ప్రవేశిస్తున్న దగ్గర నుంచి, అతను కలి దగ్గరికి రాబోతున్న ద్వాపరంలోనే చీలిపోయింది, అక్కడి నుంచి కొట్టాడు. తర్వాత కలి ముదిరాడు, కుటుంబ వ్యవస్థలు చీలిపోయాయి. నేను నా భార్య నా పిల్లలు అనే దానికి వచ్చింది, అది కూడా చీలింది. పిల్లలు ఈ తల్లిదండ్రులు వేరు మేం వేరని ఎగిరిపోవడం. మన కలి యొక్క పుట్టుభూములు ఉన్నాయే, కలి జన్మస్థానాలు పాశ్చాత్య దేశాలు, అక్కడక్కడ పుట్టొచ్చే ఇక్కడ పెరుగుతున్నాయి, అక్కడ పుట్టి ఇక్కడ పెరుగుతున్నాయి. అవి కలి పుట్టుభూములు, తప్పేం లేదు, స్వాభావికం. అది ఉప్పు ఉప్పుగా ఉండడం స్వాభావికం, దాన్ని నిందించరాదు. కానీ పంచదారికి ఉప్పు అంటిస్తేనే నిందించడం. కనుక స్వాభావికమైన ధర్మం దగ్గర అధర్మాన్ని అంటించాం, దానివల్ల మనకి పిదపు బుద్ధులు పుడుతున్నాయి, పడమటి బుద్ధులు పుడుతున్నాయి. కనుక ప్రతివాడు కలిసి ఉండడానికి కారణాలు చూడకుండా విడిపోవడానికి కారణాలు చూస్తాడు. పోనీ కలిసి ఉండర్రా అంటే దానికి అపార్థం చేసుకుని సాంకర్యమే కలిసి ఉండడం అనుకునే మరో దౌర్భాగ్యం వచ్చి పడింది మనకి. ఇన్ని రకాల దౌర్భాగ్యాలు కలిగాడి వల్ల వస్తున్నాయి. అందుకే వాడు అంటేనే కలియంతే కలహం కురవంతే అస్మిన్నితి కలిగి అని కొట్టుకునే కాలం పేరు కలికాలంట. మన అందుకే లేకపోతే అందరం కలిసి ఎలాగైనా గెలుపు సాధిద్దామని పార్టీ పెడతాడు. ఒక ఏడాది బాగానే ఉంటుంది, రెండో ఏడాది దాని నుంచి పది బాకీలు పుడుతాయి. ఇలా మనకి చీలికలు, ఆ చీలికలు కుటుంబ వ్యవస్థలో కనిపించాయి. చిట్ట చివరికి తల్లిదండ్రులు పిల్లలు అనే చీలిక, ఇప్పుడు భార్యాభర్తల మధ్య చీలికలు, కొందరు రాజీ బ్రతుకులై మనస్సులు చీలి బ్రతుకుతున్నవారు, కొంతమంది మనుషులు చీలి బ్రతుకుతున్న వాళ్ళు, కొంతమంది పరువుకు భయపడి మనసులు చీలి బ్రతుకుతున్నారు, దానికి భయపడకపోతే మనుషులే చీలి బ్రతుకుతున్నారు. ఇప్పుడు పరువు లేకుండా బ్రతకడం గొప్ప పరువు అయిపోయిన రోజుల్లోకి వచ్చేసాం కనుక మనకి అతి లేతతనంలోనే ఇటువంటి విషయాలు మనకి కనిపిస్తున్నాయి. నాకంటే అడ్వకేట్స్ బాగా చెప్పగలరు విషయం, ఎందుకంటే కోర్టుల్లో విడాకుల కేసులు పెరుగుతున్న సంఖ్య వాళ్ళు ఇస్తున్న స్టాటిస్టిక్స్ మనకు చెప్తున్నాయి. ఇది ఎందుకు చెప్పానంటే విడివిడిగా చూడడం అనేది బాగా అలవాటైపోతున్నది. వీటినే విడిగా చూస్తూ ఉంటే ఇంకా జీవాత్మకి పరమాత్మకి విడిలేదయ్యా అని ఎంత ఘోషించినా మాత్రం అర్థమవుతుందా? అర్థం కాదు. మరి ఎందుకు ఘోషించారు అంటే దయామయుడు గనక ఆ భగవానుడు ఆ పక్వ జీవులు కొందరైనా గ్రహించి తరించాలి అని చెప్పి ఏదో రూపంలో వచ్చి చెప్తూ ఉంటాడండి ఆ దక్షిణామూర్తి. అందుకు శంకరుల రూపంలో వచ్చి అప్పుడున్నటువంటి ఈ భేదవాదాలన్నింటినీ ఛేదింపజేసి 72 దుర్మతాలు ఉండేవి అప్పుడు. వీళ్ళందరూ కూడా ద్వైత భ్రాంతి వల్ల ఏర్పడినవే. రెండు అని ఎప్పుడైతే మొక్క చేసేమో 2 కోట్లు పెరుగుతాయి. విడదీయడం మొదలెడితే ఎక్కడికైనా పోతుంది అది. కనుక ఈ ద్వైత భ్రాంతితో విడిపోవడాలన్నీ తీసుకొచ్చి అద్వైతం అనే దాంతో సమన్వయం చేశారు. కానీ సాంకర్యం కాదు అది, సమన్వయం. అద్వైతం అనే దానితో సమన్వయింపజేసి మొత్తంలో ఉన్న ఏకత్వాన్ని చూపించారు. ఇందాక నేను చెప్పడం కుండ వేరు దీపం వేరు అని చెప్పడానికి కొండ పగలగొట్టక్కర్ లేకుండా అని ఎలా తెలుసుకోవచ్చో అంత చక్కగా సమన్వయింపజేశారు అద్వైత తత్వంతో. ఆయన సమయంలో ఉన్న వాదనలు ఏమో అన్నిటినీ ఆయన అన్ని రకములుగా మనకి తేల్చి చెప్పేశారు. కానీ నాస్తిక మతం ఉంది, వాడు కూడా ప్రపంచానికి ఒక కారణం అంటున్నాడు. ఏమిటి? ఏది కారణం కాదని వాడు చెప్తున్నాడు. ఏది కారణం కాకుండా ప్రపంచం వస్తుందా? ఏ కారణం లేకుండా వస్తుందా? దీని చార్వాక మతము అంటారు. దేహం ప్రాణమపి ఇంద్రియానపి అని ఒక బ్రేక్ ఇచ్చారు గురువుగారు ఇక్కడ. దేహం ప్రాణమపి ఇంద్రియాణ్యపి అని ఒక బ్రేక్ ఉంది మనకు. ఈ 3 వాదులు ఉన్నారు ఇక్కడ. దేహ చైతన్యవాదులు, ప్రాణ చైతన్యవాదులు, ఇంద్రియ చైతన్యవాదులు. మొత్తంగా ఈ దేహమే ఆత్మ అనేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇందులో ఎవరికి డౌట్ లేదు. చిన్నపిల్లాన్ని కదిలించినా నువ్వంటే ఏంటంటే నేనండి అని చెప్తారు ఎవడైనా. దేహమే ఆత్మ అని చెప్పడానికి పెద్ద కష్టపడక్కర్లేదండి, ఎవడైనా చెప్తాడు. కానీ దాన్నే సిద్ధాంతం చేసిన వాళ్ళు ఉన్నారండి. అయితే కొంచెం ఆలోచించేవాడు, దేహం కాదండి, ప్రాణం అనేది ఒకటి ఉందండి. కనుక ఒట్టి దేహం ఏం చేయగలదు? ఒట్టి దేహమైనా ప్రాణం లేనిది ఏం పని చేయలేదు కదా అని మనకు తెలుస్తూనే ఉంది. దేహమే ఆత్మ అయితే చచ్చేకి తగలబెట్టక్కర్లేదని. దానికి ఉనికేది? చచ్చేకి తగలబెడుతున్నా అంటే ప్రాణం లేదు కనుక తగలబెడుతున్నాం. కనుక ప్రాణమే ఆత్మ అన్నారు. కాదయ్యా, దేహము ప్రాణము అన్నావు కానీ దేహంలో మళ్ళీ ఇంద్రియ శక్తి ఉన్నాయి కదా. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క శక్తి ఉంది మనకు గోచరిస్తున్నది. కనుక ఇంద్రియములే ఆత్మ అని తీర్మానించారు. ఈ 3 కలిపి మనం ఒకే తాడుకు కట్టేద్దాం. వాళ్ళ పేర్లు చార్వాకులు. 3 కలిపిస్తే నాస్తికం. ఎందుకంటే దేహం ప్రాణం ఇటు చెప్పినటువంటి ఇంద్రియములు 3 ఒక్కచోటే ఉన్నాయి. విడివిడిగా కూర్చున్నాయా? 3 ఒక్కచోటే ఉన్నాయి. ఈ 3 మనకి నిత్యానుభూతిలోకి వచ్చేటువంటి భౌతిక పదార్థములే. అంతేగాని ఇవేమి అభౌతిక పదార్థములు కావు. ఇవి భౌతిక పదార్థములే కనుక 3 చార్వాక మతం అంటాం. మరి అయ్యా, దేహం స్వతసిద్ధంగా చేతనత్వం కాదు, ప్రాణం స్వతసిద్ధంగా చేతనత్వము కాదు, మరి ఇంద్రియములు స్వతసిద్ధంగా చేతనత్వం కాదు, మరి ఏదయ్యా ఇది అంటే ఇవన్నీ కలిస్తే చేతనత్వం పుడుతుందండి అన్నాడు వాడు. అంతేగాని ఎక్కడి నుంచో చేతనత్వం ఏం లేదు, ఇవన్నీ కలవడం వల్లే చేతనత్వం వచ్చింది. అది ఎలా వచ్చింది అంటే అక్కడ ఏం చెప్తాడంటే, ఒక తమలపాకు తీసుకుని దానికి సున్నం పూసి దానిలో చెక్క వేసి ఇవన్నీ కలిపి తింటే ఎరుపు రంగు వచ్చింది. ఎరుపు రంగు దేనివల్ల వచ్చింది? వీటన్నిటి సంఘాతం వల్ల ఏర్పడింది. అలాగే వీటన్నిటి సంఘాతం వల్ల చేతనత్వం వచ్చింది. అంతే తప్ప దీనిలో ఏ మాత్రం ఏది ఛిద్రమైనా చేతనత్వం పోతుంది. అందుకే దేహం ఛిద్రావస్థకు వస్తే చేతనత్వం పోతున్నది. అంతేగాని చేతనత్వం వేరేగా లేదు, దేహమే ఆత్మ అని చెప్పారు. వీరి 3 మనం దేహాత్మవాదులనే గాడికి కట్టేద్దాం. ఇలాగే కొన్ని రకములైన ద్రవ్యముల్ని, ఒక బెల్లము మరేదో వస్తువు ఇవన్నీ కలిపితే ద్రావకం తయారవుతుంది. ఈ ద్రావకం తాగితే ఒక మత్తు వస్తుంది మనకి. అది విడివిడిగా తింటే ఏం లేవు. ఇవన్నీ సమ్మేళనం చేయడం వల్ల ఒకటి ఉత్పన్నం అవుతుంది. కనుక ఇవన్నీ దేహ ప్రాణ ఇంద్రియముల యొక్క సమ్మేళనం చేత లోపల చేతనత్వం అనేది ఉత్పన్నం జరుగుతున్నది. కనుక దేహమే ఆత్మ. ఎంతో బాగుంది ఇది. ఇది మనకు అసలు బాగా అర్థమవుతుంది. ఇందాక చెప్పిన వాటన్నిటికంటే, ఆ నిద్రమత్తులోకి తీసుకుపోయే వాటన్నిటికంటే ఇది అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే యాక్సెప్ట్ చేయొచ్చిది ప్రతి వాడు. ప్రత్యక్ష ప్రమాణం ఇది. వీళ్ళని ప్రత్యక్ష ప్రమాణవాదులు అని అంటారు. ఇప్పుడు మనం చూస్తే భౌతిక నాగరికత అంతా కూడా ప్రత్యక్ష ప్రమాణమే. ప్రతివాడి ఇంద్రియములు వాడికి ప్రమాణం అయిపోయాయి. ఇంద్రియముల ప్రమాణం అంటే మళ్ళీ ఇంద్రియాల్లో ఎన్ని తేడాలు ఉన్నాయండి బాబు? మానవేంద్రియములు ఒక రకంగా ఉంటే జంతు ఇంద్రియాలు మరో రకంగా ఉంటున్నాయి. కానీ ఇంద్రియములే ప్రమాణం అంటే ఎవడి ఇంద్రియాలు ప్రమాణం? నీ ఇంద్రియ శక్తి ప్రకారం నీది ప్రమాణం, వాడి ఇంద్రియ శక్తి ప్రకారం వాడి ప్రమాణం. ఒక చీమని ఈ బల్ల మీంచి ఈ బల్ల మీదకి వెళ్ళమంటే అబ్బో ఏమి నడిచేనండి అంటుంది. చిట్ట చివరికి అలిసిపోయానంటుంది. అలిసిపోయింది నిజమే, ఇంతే డిస్టెన్స్, హే ఇది ఎంత ఉంది అని చీమతో అనే హక్కు నీకెక్కడిది, దానికి అది ఎంతో. కానీ ఎవడింద్రియం ప్రమాణం? కనుక ఇది కూడా మళ్ళీ మీయతే మాయా. చీమ తన ఇంద్రియ పరిధిలోనే ఆలోచించి దాన్నే చెప్పుకుని అదే ప్రపంచంగా భావిస్తూ ఉంటుంది చీమ. ఎంత తిరిగాను అనుకున్నావు, ఆ బల్ల మించి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికీ ఒళ్ళు విసిగిపోయిందేమో అని ఆ చీమ మరో చీమతో చెప్తుందేమో, మనకేం తెలుసు? దాని గోర కూడా వినలేము మనం, అట్లాంటి సమర్థులు మనం. ఇలా ఉంటుంది. ఇలాగ ఒక్కొక్క దానికి చెప్పబడుతున్నాయి. కనుక వాళ్ళ వాదన అది. ఇంకా ఇంకొకరు వాదన ఉంది, చలాంబుద్ధి శూన్యంచ విదుహు. ఇవి ఆ రోజుల్లో పుట్టిన వాదనలండి. ఇన్ని వాదనలు జరిగాయని కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఆలోచిస్తే కదా, ఆలోచిస్తేనే ఏదో ఒకటి తెలుస్తాం కనీసం. అసలు ఆలోచించకుండా చెన్ని నా పట్టుకు శ్రీరామ రక్ష. ఇప్పుడు ఆలోచించడం తప్ప మరో టైం లేదు కనుక చూద్దాం, కూర్చొని ఆలోచిద్దాం అని వచ్చి కూర్చుంటే అర్థమవుతుందా? ఇది ఆలోచన బాగా పనిచేసినప్పుడే గ్రహించవలసింది. కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడు, తర్వాత ఇంకో విషయం చెప్తున్నాడు, అయ్యా దేహము ప్రాణము ఇంద్రియములే కదయ మరొకటి ఉంది, అదేంటి? చలాం బుద్ధిం. చాలా విశేషం చెప్పాడు. చలాం బుద్ధిం, కదలికయే లక్షణము కలిగినటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది అని. కలయికయే లక్షణంగా కలిగిన బుద్ధియే ఆత్మట. ఎందుకంటే అది లేకపోతే ఇదేమి పనిచేయట్లేదు కదా. కనుక వాళ్ళు అక్కడికి వచ్చారు, అక్కడికి వచ్చి చెప్పేశారు, బుద్ధియే ఆత్మ. పైగా చలాం బుద్ధి, ఇది మనకి బౌద్ధంలో వచ్చిన రెండు శాఖల్ని చెప్పడానికి గురుగారు ఇక్కడ చెప్తున్నారు. చలాం బుద్ధి ఒకటి, శూన్యంచ విదువు ఒకటి. ఈ రెండు వాదాలు ఇక్కడ చెప్తున్నారు. మొదటిదాన్ని చలాం బుద్ధిం, దీన్ని క్షణికవాదము అని అంటారు. రెండవ దాన్ని శూన్యంచ విదుహు అంటే శూన్యవాదము. క్షణికవాదం, శూన్యవాదం అంటే జగత్తేమిటి, జీవుడేమిటి అనే చర్చ ఎంతకాలం నుంచి జరుగుతూ వచ్చిందో ఆలోచించుకోండి. ఇప్పుడే మనం కొత్తగా తయారవ్వలే, ఎప్పటి నుంచో ఏం ప్రపంచం ఇప్పుడంటే పుట్టిందా? అందుకే నక్క పుట్టి 4 రోజులైనా కాలేదు, ఇంత గాలివాన ఇప్పుడు ఎరగలేను అన్నది. దాని బతుక్కడి పెద్ద గాలి వాన, కానీ అందరు బతుకులు విడిపోయే ఇప్పటికీ. ఇలా ఎన్ని చర్చలు జరిగాయి, ఎన్ని తీర్మానించే, మనం చాలా ఎదిగిపోయాం పూర్వీకుల కంటే, చాలా ఎదిగిపోయాం. ఇది ఆవిష్కరించావంటే నీ పూర్వీకులు ఎన్ని ఆవిష్కరించారు నీకేం తెలుసా? ఎన్ని పుట్టే, ఎన్ని పోయే, ఎన్ని తగలడ్డాయి, నీకెన్ని మిగిలే, నువ్వు కొత్తగా ఎన్ని పుట్టుకొచ్చావు మనకేం తెలుసండి? అది మనకు తెలియదు. అలా ఎన్ని చర్చలు జరిగాయో ఈ దేశంలో, ఈ ప్రపంచంలో. చిత్రం ఏంటంటే ఇన్ని దర్శన శాస్త్రములుగా మనం అధ్యయనం చేస్తున్నాం, ఇవన్నీ దర్శన శాస్త్రాలుగా అధ్యయనం చేస్తున్నాం. సాధారణంగా ఒక సిద్ధాంతం వాడు ఇంకో సిద్ధాంతాన్ని చదవడు, చదవకపోవడం కూడా మంచిదే. ఎందుకంటే అది అర్థం కాదు, ఉన్నది సరైనది కాదేమో అని డౌట్ కొత్తగా పుడుతుంది, దానితో వచ్చింది భ్రాంతి. అయితే ఏ సిద్ధాంతకారుడు చెప్తాడు అన్నీ చదవమని చెప్పండి? ఏవి చదివినా చిట్ట చివరికి తేలేది నాదే అని ధైర్యం ఉన్నవాడే చదువుకో పర్వాలేదు అంటాడు. అలా చదువుకో పర్వాలేదని చెప్పిన ఏకైక సిద్ధాంతం వేదాంత సిద్ధాంతం. అది ఒక్కడే చెప్పింది చదువని. అందుకే భారతీయుడైన వాడు విద్యలోకి ప్రవేశిస్తే అన్ని దర్శన శాస్త్రాలు అధ్యయనం చేయాల్సిందే. వాడు నాస్తిక దర్శనం, చార్వాక దర్శనం, బౌద్ధ దర్శనం, జైన దర్శనం. ఎందుకంటే వీళ్ళదేం తప్పు లేదు, వీళ్ళు ఒక్కొక్క మెట్టు మెట్టు ఎక్కి ఎక్కి వచ్చారు కనుక అన్నీ యాక్సెప్ట్ చేస్తుంది. అన్నిటినీ ఎవడు అంగీకరించగలడంటే అన్నిటికీ పైన ఉన్నదాన్ని తెలుసుకున్నవాడే అన్నిటినీ అంగీకరించగలడు. కనుక అద్వైత సిద్ధాంత ప్రవక్త అయినటువంటి శంకర భగవత్పాదుల వారు వీటన్నిటిని అధ్యయనం చేయమన్నారు. అధ్యయనం చేయడమే కాదు, వాడేం చెప్పాడు ఇక్కడ చెప్తున్నారు, వాడేం చెప్పాడో చెప్పేదానికి పైన కూడా చెప్తున్నారు. అది సర్వజ్ఞత్వం అంటే. సర్వజ్ఞత్వం అంటే తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం మాత్రమే కాదు, ఇతర సిద్ధాంతాలని జాగ్రత్తగా అధ్యయనం చేసి నాయన మంచిదే ఒకదాకా వచ్చాం, ఇంకొంచెం పైకిరా, ఇంకొంచెం పైకిరా అని పిలిచి 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 అల్టిమేట్ ఏదో చూపించాలి వాడు గొప్పవాడు. అది శంకరాచార్య అంటే. మిగిలిన వాళ్ళందరూ మెట్టు మీద కూర్చుని ఇదే మేడ అనుకున్నారు, నాయన నువ్వు ఇక్కడ దాకా వచ్చావు, ఐ కెన్ అప్రిషియేట్ యూ, తప్పకుండా అప్రిషియేట్ చేస్తున్నా, ఇంకా రా, అది మేడ కాదు నాయన, అది చెప్పడం అనమాట గురుగారు చేస్తున్నది. ఇక్కడ దేహాత్మవాదులు ఒక దగ్గర అయిపోయారు, ఈ క్షణికవాదులు ఉన్నారే చలాం బుద్ధిం. చలాం బుద్ధిం అని ఎందుకన్నారంటే బుద్ధే దీనికి కారణం అంటే బుద్ధి ఒకలా ఉంటుందా, క్షణానుకోలా ఉంటుంది. ఆ క్షణానుకోలాగా వచ్చేటటువంటి దానివల్ల క్షణానుకోలా వర్తిస్తూ ఉంటుంది ఈ ఉపాధులన్నీ కూడా. కనుక క్షణానికొకలాగా ఉండే బుద్ధియే వీటికి కారణము, అదే ఆత్మ అని చెప్పారు కనుక క్షణికవాదం అన్నారు. దీంట్లో మరొక తెగ ఉన్నారు చూసారా, ఒకే బోధంలో ఇద్దరు. ఈ రెండు వాదాలు వస్తాయని బుద్ధికి కూడా తెలియదండి. గురుగారు వేరు శిష్యులు వేరు అయిపోయిన మతాలే నిలవవు కాలంలో, అది ఒక విశేషం. గురువుగారు వేరు శిష్యులు వేరు. శిష్యులు ఎలా తయారవుతారంటే అతడు గురువుగారు నేనే ఇది చెప్పానా అని డౌట్ వచ్చేటట్టు చెప్తారు. ఆఖరిగా శిష్యులు ఎలా తయారవుతారంటే మీరే చెప్పారు ఊరుకోండి అని దబాయిస్తారు, అవునేమో అని ఆయన అనుకుంటాడు. తనకు వచ్చిన జ్ఞానం పోయి శిష్యులు అంటగట్టిన అజ్ఞానం కూడా వాడికి అంటుతుంది. ఇలాంటి వాడు తయారయ్యారు కనుకనే ఈ తర్వాత శంకరులు తర్వాత వచ్చినవి, శంకరులకు పూర్వం ఉన్నవన్నీ కూడా ఆరిపోయే. కానీ ఒక్క శంకర మతం ఎందుకు నిలిచిందంటే శంకరుల వంటి వారే వస్తూ ఉన్నారు కనుక, శంకరుల తర్వాత శంకరుల వంటి వారే వచ్చారు మనకి. అది కనిపిస్తుంది మనకి ఇప్పటి భారతీయ తీర్థస్వామి వరకు కూడా ఆదిశంకర విభూతి అలా కొనసాగుతూనే ఉన్నది మనకి. అది మనం పరిశీలించినట్లయితే శంకరులు ఏం చెప్పారో అదే చెప్తున్నారు, ఇంకేమీ లేదు అక్కడ. బుద్ధుడికే డౌట్ పెట్టేసి నేను చెప్పలేదే అనిపించే వాదాలు ఈ రెండు. ఏది? క్షణికవాదం, శూన్యవాదం, ఈ రెండు. శూన్యం నుంచి ఇదంతా పుట్టింది అన్నాడు. ఎంత బాగా చెప్పాడు చూడండి, నిజంగా గొప్పగా అనిపిస్తుంది మనకు కూడా.